ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஸ்ரீ ரங்கராமானுஜ இதிபியோ நமஹ. ஸ்ரீமத் பரமஹம்ச பரிவ்ராஜகாச்சாரியுரு ஸ்ரீ ஸ்ரீ ரங்கராமானுஜ ஜீயர் சுவாமிவாரு தம ஜீவிதகாலம்லோ அத்தியுதங்க பர்யட்டின்ச்சினடுவண்டி புண்ணியபூமினி சாலா சூக்ஷ்மங்க தீர்க்கங்க விசாலங்க அவகாஹன சேசுகொனி దానిలో ఉన్న అనేకమైనటువంటి పూర్వాపరాలను చర్చిస్తూ మనకి వివరిస్తూ వచ్చారు. దానిలో భాగంగా ఈవేళ 24వ భాగాన్ని ఆస్వాదిద్దాం. కాశ్యపాహాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. అస్మద్గురుభ్యో నమః. నిన్నటి రోజున స్వామివారు బిట్టూరు ప్రాంతంలో ఉన్న విశేషాలను తెలియజేస్తూ వచ్చారు. ఆ బిట్టూరునే రాజధానిగా చేసుకున్నాడు స్వాయంభువ మనువు అని. ఆయనకు సంతానం ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే సంతానం కూడా ఇక్కడే ఆయనకు వృద్ధి పొందిందని. ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు పరిపాలించడం కోసం విశ్వకర్మగారు నిర్మించిన బర్హిష్మతీపురం కూడా ఈ ప్రాంతంకి చెందిందే అని తెలియజేశారు. ఆ తర్వాత గ్రంథంలో ఇలా ఉన్నది. అక్కడే ధ్రువుడు జన్మించాడు. ధ్రువజన్మస్థలాన్ని ధ్రువటీలా అని ఈనాడు అంటారు. బ్రహ్మవర్త క్షేత్రం నుంచి 1-2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చిన్న మందిరం కనిపించింది. ప్రస్తుతం ఉన్న హనుమంతుడి మందిరానికే ప్రసిద్ధి ఎక్కువ అనిపించింది. ఇక్కడ తన సవతి తల్లి చేత ఇక్కడ అవమానించబడిన ధ్రువుడు మధుర దగ్గర మేము చూసిన మధువనంలో నారద మహర్షి వలన ఉపదేశం పొంది తపస్సు చేశాడు. ధ్రువజన్మభూమి చాలా ప్రశాంతంగా బాగుంది. ఇక్కడ ఇంకో తమాషా చూపించారు అర్చకులు. ఒక బాల్చీ నీళ్లలో సుమారు 9 అంగుళాల పొడవు వెడల్పు ఎత్తు ఉన్న ఒక రాయిని, 9 అంగుళాల పొడవు 4 అంగుళాల వృత్తం ఉన్న స్థూపాకారపు కర్రముక్కని వేశారు. రాయి తేలిపోయింది, కర్రముక్క మునిగిపోయింది. కర్రముక్క మునిగిపోవడం కన్నా రాయి తేలడమే ఆశ్చర్యం కలిగించింది మాకు. ఇలాంటి రాళ్లతోనే రాముడు సముద్రం మీద వారధి కట్టించాడని చెప్పారు. రాయిని పట్టుకొని చూశాం. ఖచ్చితంగా అది రాయే. చాలా తేలిక కూడా ఉంది. ఇంత తేలికగా ఉందే, ఎక్కడ దొరికిందో, ఎలా దొరికిందో వివరాలు చెప్పలేదు ఆ పూజారి. మాకు చెప్పలేదు. ఎంతోమంది ఫారినర్స్ వచ్చి అడిగినా రాయిని తాకనివ్వలేదని కాస్త గొప్పలు పోయాడు. ఏదైనా స్పెషల్ జియలాజికల్ ఫార్మేషన్ వలన అలాంటి తేలిక రాళ్ళు ఏర్పడతాయేమో జియాలజిస్టులను అడగాలని అనుకున్నాను. ధ్రువటీల తర్వాత ఇక్కడ చూడవలసినటువంటి స్థలాల్లో ముఖ్యమైనది వాల్మీకి ఆశ్రమం. వాల్మీకి జన్మస్థలం ఈ ప్రాంతమేనట. తొలుత ఆయన ఒక కిరాతకుడు కదా. సప్తర్షులు వచ్చి ఆయన చేస్తున్న కిరాతక పనుల వలన వచ్చే పాపాన్ని తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు పంచుకుంటారేమో అడగమనడం, ఆయన అడిగితే వారు తిరస్కరించడం, అప్పుడు ఆయనకి విరక్తి కలగడం, సప్తర్షులు మరామరాజటంచు రామమంత్రమివ్వడం, ఇవన్నీ గోడల మీద శిల్పాలుగా చెక్కారు. కిరాతకుడుగా ఉన్నప్పటి విగ్రహం, మహర్షిగా మారిన విగ్రహం ప్రత్యేక ఆలయాలుగా ఉన్నాయి. రామాయణం ఇక్కడే వ్రాశారట వాల్మీకుల వారు. కుశలవులు ఇక్కడే పెరిగారు. విద్యాభ్యాసం ఇక్కడే చేశారు. వనదేవి అనే పేరుతో సీతమ్మ తల్లిని ఇక్కడే తన సంరక్షణలో ఉంచారు వాల్మీకి మహర్షి. ఇక్కడ చెప్పే రామాయణ గాథలలో వాల్మీకి రామాయణపు ఘట్టాల కన్నా తులసీదాసు రామచరితమానస్సుంది కదా, ఆ విషయాలకే ప్రాధాన్యత అధికంగా కనిపించింది. వాల్మీకి బ్రహ్మగారి వరం వలన భూత భవిష్యత్ వర్తమాన కాలాల జ్ఞానం కలిగి వ్రాశారు. కానీ తులసీదాసు సాక్షాత్తు ఆంజనేయస్వామియే కనుక ప్రత్యక్ష సాక్షిగా ఆ రామాయణ ఘట్టాలు తీరుకే ఇక్కడి వారు ప్రాధాన్యతనిస్తూ అంటారు. మేము దానికే ప్రాధాన్యత ఇస్తాము అంటారు. కుశలవుల్ని ఇద్దరినీ ఒడిలో కూర్చున్న పెట్టుకున్న జానకీదేవి అంటే వనదేవి మందిరం ఒకటి ఉన్నది ఇక్కడ. పెద్దజీయర్ స్వామివారు వేయించిన 101వ శ్రీరామకతు స్తంభం కూడా ఉంది, కానీ పెద్దగా ఆరాధనలు జరుగుతున్నట్లు కనిపించలేదు. ఒంటి స్తంభం మెడల ఒక దీపమాలికా స్తంభం ఉంది. చారిత్రక విశేషం ఏదో చెప్పారు, కానీ అంత విశేషం అనిపించలేదు. వాల్మీకి మహర్షి జన్మస్థలం బైలారుద్రపురం అని 6 మైళ్ళ దూరంలో ఉన్నదని కొంతమంది అన్నారు. కానీ ఎటువంటి గుర్తులు, మందిరాలు, కట్టడాలు లేవట. ఈ విషయం తెలిసిన ప్రజలు తక్కువేనట. మేము అందుచేత అక్కడికి వెళ్ళలేదు. గంగానది ఒడ్డున బ్రహ్మవర్తఘాట్ దగ్గరే కుశలవుల మందిరం ఉంది. రాముడు అశ్వమేధ యాగం చేయబోతూ విడిచిపెట్టిన అశ్వాన్ని కుశలవులిద్దరూ ఇక్కడే బంధించారని, రాముడితో యుద్ధం చేసిన స్థలం ఇదే అని, ఆ బాణపు శిథిలాలు గంగానదిలో దొరికాయని చెప్పారు. ఆ మందిరంలో ఇత్తడిలా కనిపించే లోహపు బాణాల శిరస్సులను 3 చూపించారు. వీటి వెయిట్ తీరు చూస్తూ ఉంటే ఈ కథ మీద నమ్మకం కలగలేదు. అవి ఎవరికి దొరికాయో, వారు మన తెలుగు లవకుశ సినిమా చూశారేమో అని అనుమానం వచ్చింది. గంగానది ఒడ్డున ఉన్న ఒక శివ మందిరంలో కుశలవులు అశ్వాన్ని కట్టేసిన కట్టుకొయ్యను కూడా చూపించారు. అది ఇత్తడిదానిలానే ఉంది, భూమి మీద ఒక అడుగు ఎత్తు ఉంటుందేమో. ఎంతవరకు నమ్మడమో తెలియదు. రామావతారం ముగిసి మన లెక్కల ప్రకారం 150,000 సంవత్సరాలయ్యింది. ఎన్నో రామాయణాలు, ఎన్నో కథలు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. గంగానదిని నావ మీద దాటి గుర్రబండి మీద పరిహర్ అనే గ్రామానికి వెళ్ళాం. పరిహర్ సీతాదేవిని లక్ష్మణుడి ద్వారా రామచంద్రమూర్తి పంపివేసినటువంటిది ఇక్కడికే. ఇక్కడే లక్ష్మణుడు సీతాదేవిని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. పరిహరించిన ప్రదేశం కనుక దీనికి పరిహర్ అంటున్నారు. ఈనాడు దీని పేరు పరియర్. గంగాతీరం నుంచి సుమారు 5 కిలోమీటర్లు వెళ్ళాలి. ఒకప్పుడు గంగానది ఇక్కడ ప్రవహించేదట, ఇప్పుడు దిశ మారి బిట్టూరు దగ్గరగా ప్రవహిస్తోంది. ఈ పరిహర్నే పంచవటి అని కూడా అంటారు ఇక్కడి వారు. ఓ బ్రహ్మాండమైన మర్రి చెట్టు ఉంది. అదే మన ఆశ్రమంలో ఉండే సగం జామి తోటని ఆక్రమించిందేమో, అంత పెద్దదది. ఆ ప్రాంతమంతా చాలా ప్రశాంతంగా ఉంది. సీతాదేవిని, రామచంద్రమూర్తిని, రామాయణాన్ని తలుచుకున్నాం. అక్కడ చాలా బాగున్నది. లక్ష్మణస్వామి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆమె సొమ్మసిల్లిపోయింది. ఇలా ఒక స్త్రీ వివసురాలై ఉన్నదని తెలిసి వాల్మీకి మహర్షి గంగకి అటువైపు నుంచి వచ్చి ఈమెను తీసుకుని తిరిగి గంగ దాటి తన ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ పరియర్ గ్రామ ప్రాంతంలోనే కుశలవులు రాముడితో యుద్ధం చేశారని ఇక్కడి వారి అభిప్రాయం. పరియర్ ఉన్నావ్ జిల్లాలోకి వస్తుంది. ఇవి చూసిన మర్నాడు కాల్పీకి నైరుతిగా బయలుదేరి మేము ఝాన్సీ చేరుకున్నాం. ఝాన్సీ మధ్యప్రదేశ్లోనిదని నేనెందుకో చాలా రోజుల నుంచి అనుకునేవాణ్ణి, కానీ ఉత్తరప్రదేశ్లోనిదని తెలిసి ఆశ్చర్యపోయాను. ఝాన్సీ లక్ష్మీబాయి పేరు వినని వారుండరు మనలో. ఆమె పౌరుషం, సాహసం తలచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది. స్వాతంత్ర సంగ్రామానికి 9 రోజుల నాంది ఆమెదే అంటే ఏమీ అతిశయోక్తి లేదు అన్నట్టు వ్రాయడం మర్చిపోయాను. బిట్టూరు లక్ష్మీబాయి జన్మస్థలం, చిన్నప్పటి క్రీడాస్థలం. బాజీరావు పీష్వా, తాంతియా తోపే, నానాసాహెబ్ వీరందరి స్మృతి చిహ్నాలు బిట్టూరులో ఉన్నాయి ఇప్పటికీ. ఝాన్సీ కోట మరీ పెద్దది కాదు, కానీ చూడదగినదే. ఊరు కూడా చాలా బాగుంది. ఈనాడు మనం చూస్తున్న కోట లక్ష్మీబాయి సమయంలోనిది కాదట, ఆనాటి దానికి మార్పులు చేసి తర్వాతి రాజులు, బ్రిటిష్ వారు కట్టినదట. తన మరిది చేసిన ద్రోహం వలన ఆంగ్లేయులు దొంగచాటుగా కోటలో ప్రవేశిస్తే తప్పించుకునే దారి లేక 20 అడుగుల ఎత్తు నుంచి, అంటే కోట గోడ మీద నుంచి గుర్రం మీదకి దూకి తప్పించుకుంది లక్ష్మీబాయి. ఆ స్థలాన్ని చూస్తూ, ఆ కథని వింటూ ఉంటే చెప్పలేనంత ఉత్తేజం కలిగింది. కోట మొత్తంలో నేను చూసిన స్థలం అదొక్కటే. మిగిలిన కోటని స్నేహితులు 3 కలిసి వెళ్ళి చూశారు. నేను మాత్రం కారులో ఉండిపోయాను. గైడు 100 రూపాయలకి చాలా చక్కగా వివరించాడు. పాపం ఝాన్సీ రాణి గ్వాలియర్ సింధియాలని నమ్ముకుని వెళ్ళింది అక్కడికి. వారు బ్రిటీషు వారి మిత్రుడవడం వల్ల అక్కడ ఆంగ్లేయుల బెడద తప్పలేదు. నమ్మక ద్రోహం చేసిన గ్వాలియర్ రాజులని విడిచిపెట్టి పారిపోవలసి వచ్చింది ఆమె. దత్తత బిడ్డడని నడుముకు కట్టుకొని గుర్రం మీద స్వారీ చేస్తూ యుద్ధం చేసిన ఆమె మూర్తి ఎంత స్ఫూర్తినిస్తుందో చెప్పలేను. చివరికి ఆంగ్లేయులు తనని తాకకూడదని ఒక సాధువుని గుడిసెకు నిప్పు అట్టించమని బతిమాలి అందులో పడి చనిపోయిందట. ఝాన్సీలో మ్యూజియంలు వగైరాలు మీద ఆసక్తిని ఎవరూ చూపించకపోవడం వలన వెంటనే తిరిగి బయలుదేరి వచ్చేశాం. వస్తు ఝాన్సీ జిల్లాలోనే పుంచ్ గ్రామానికి దగ్గరగా ఉన్న హిరణ్యకశిపుడి నగరానికి చేరుకున్నాం. ఎరిచ్ పలకడంలో హీరజ్ అన్నట్లుగా వినిపిస్తుంది. ఇది హిరణ్యకశిపుడి నగరమట. ఏమీ ఆ గుర్తులు లేవు, ఎలా ఉంటాయి? కృతజ్ఞనాటి విషయం, ఎవరైనా ఇవి గుర్తులని చూపిస్తే నమ్మడం కూడా కష్టమే. ఈ ఎరిచ్ గ్రామానికి చాలా దగ్గరగా డికోలీ అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ప్రహ్లాద పహాడ్ అంటే ప్రహ్లాద పర్వతం ఉన్నది, చిన్న కొండ. ప్రహ్లాదుడి హిరణ్యకశిపుడిని ఆజ్ఞ మీద ఈ కొండ మీద నుంచే కిందకి తోసేశారట. ఆ స్థలం గుర్తులు చూపించారు స్థానికులు. ఒక గుహ ఉన్నది, అందులో చిన్న నరసింహస్వామి విగ్రహం ఉన్నది. ఈ హిరణ్యకశిపుడి నగరానికి నరసింహ అవతార స్థలంగా చెప్పబడుతున్న కాల్పీకి కనీసం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని ఎలా సమన్వయం చేసుకోవాలో నాకు తెలియలేదు. చండామార్కుల దగ్గరికి చదువు కోసం పంపించిన ప్రదేశం కాల్పి అయ్యి అక్కడొక సమ్మర్ రిసార్ట్ లాంటిది, గెస్ట్ హౌస్ హిరణ్యకశిపుడికి ఉండి ప్రహ్లాదుని చూడడానికి హిరణ్యకశిపుడు వెళ్ళి ఆ బిల్డింగులోనే ఈ స్తంభంబునంచూపకలవే అని అడిగి ప్రహ్లాదుడి చేత ఇందుగలడందులేడని పద్యాన్ని చెప్పించుకొని అప్పుడు అక్కడే ఉండి ఒక స్తంభాన్ని చేతితో చరిచాడని ఒక వైల్డ్ ఇమాజినేషన్ చేయవచ్చునేమో. ఇవన్నీ చూసేసరికి సాయంకాలం అయిపోయింది. కాల్పీకి వెళ్ళిపోయాం. మళ్ళీ ఆ మర్నాడు కొంత వాయువ్యంగాను మరికొంత ఆగ్నేయంగాను ప్రయాణించాం అనంటూ ఆ విశేషాలని స్వామివారు తమ గ్రంథంలో ఎలా అనుగ్రహించారో అవి రేపు తెలుసుకుందాము. అడియేన్ రామానుజదాసః. శ్రీరంగరామానుజ ఇతిభ్యో నమః.